లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని, సాయి ప్రేమలోని మాధుర్యాన్ని తెలిపిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర
శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు నమస్సులు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడు నడయాడని శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రత్యక్ష ప్రసారాల్లో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. అక్టోబర్ 20వ తేదీ 1940వ సంవత్సరం సాయి అవతార వైభవంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అని మనం ఇప్పుడు గొంతు కలిపి పాడుతున్న సంకీర్తనకు నాంది ప్రస్తావన జరిగిన రోజు. సత్యనారాయణరాజు సాయి అవతారమని ప్రపంచానికి వెల్లడైన రోజు. 75 సంవత్సరాల అవతార ప్రకటన దీప్తి అంశంతో ఈ ఘట్టం యొక్క ప్రత్యేకత, ఆంతర్యాన్ని గురించి మనకు వివరించడానికి మన రేడియో సాయి స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చి ఉన్నారు. రేడియో సాయి శ్రోతలందరికీ తమ ప్రసంగాల ద్వారా సుపరిచితులు, స్వామివారి చిరకాల భక్తులు, హైదరాబాద్ వాస్తవ్యులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి మన స్టూడియోకి సాదరమైన స్వాగతం పలుకుతున్నాం. సాయిరాం మూర్తి గారు, ఈనాడు ఈ ఉత్కృష్టమైన అంశం మీద మీరు మాట్లాడడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం.
సాయిరాం, సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం, తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం, ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మి పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సత్యసాయి భగవానుడి అవతారమే విలక్షణమైనది, పూర్ణమైనది, సత్యమైనది, అచ్చమైనది. ఈ అవతారం 23 నవంబర్ 1926న అవనికి వచ్చి 14 సంవత్సరాల లేప్రాయంలో, అంటే మే 23, 1940న నేను సాయిబాబాను అని ప్రకటించి, అప్పటి వరకు దక్షిణాపథంలో వినపడని సాయి అనే శబ్దాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ, కొద్ది నెలలు గడుస్తూ ఉండగానే అక్టోబర్ నెల 1940వ సంవత్సరం 20వ తారీఖున స్వామి తన అవతార ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని, ప్రణాళికని సర్వ ప్రపంచానికి దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటన చేశారు. ఇది ఇతపూర్వం జరగని సంఘటన. రామాయణ కాలం గనక తీసుకున్నట్లయితే, అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మానుషవేషంలో, అంటే కేవలం మానవుడుగా ఉండటానికి, దశరథరాజ కుమారుడుగా ఉండటానికి, విధి నడిపిస్తే అది ఎట్లా నడిపిస్తే అట్లా నడవటానికి నిర్ణయించుకుని వచ్చిన అవతారం. అయితే పురాణ ప్రమాణం ప్రకారం మిథిలానగరాన్ని ఏలుతున్న జనక మహారాజు సత్వగుణానికి, అయోధ్యను ఏలుతున్న దశరథ మహారాజు రాజస గుణానికి, లంకానగరాన్ని ఏలుతున్న రావణ బ్రహ్మ తామస గుణానికి ఒక ప్రతీకలుగా ఉన్న సమయంలో నారదాది మహర్షులంతా యజ్ఞయాగాదులన్నీ వెనకబడిపోతున్నాయని, హరనామమే గాని హరినామం వినపడనటువంటి ఒక దుర్దశ ఏర్పడుతున్నదని, ఈ విపరీత దుష్కర దుస్తర పరిస్థితిని చక్కదిద్దమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా దశరథరాజ కుటుంబంలో శ్రీరామచంద్రుడినై వస్తానని, అంటే అవతారానికి ముందు ఆయన పేరు పెట్టుకున్నారు, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తానని, దశయుగాల వరకు రామనామం అనబడుతుందని ప్రమాణం చేసి వచ్చినట్లుగా మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ అవతార ప్రకటన చేయలే, కాని ఎందుకు వచ్చాడో తర్వాత కాలంలో చెప్పాడు. ఏమన్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ప్రకటన చేసినట్లుగా మనకి అందరికీ కూడా తెలుసు. సత్యసాయి భగవానుడి అవతారం విలక్షణము, సల్లక్షణము, విచిత్రము అని ఎందుకు అనుకున్నామంటే, ఒక మహానిశ్శబ్ద భూమికలోకి ప్రశాంతంగా అవనీ సంచారానికి వచ్చిన స్వామి తాను ఉన్న పరిధిని విస్తృతం చేసుకుంటూ ఒక్కసారిగా వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ ప్రాతిపదికగా ఈ అవతారం సాగుతుంది అని ప్రకటించారు. అంటే పాంచభౌతికమైనటువంటి ఒక మానవ దేహాన్ని ధరించి రామకృష్ణులు ఇద్దరూ ప్రకటించని రీతిలో స్వామి ప్రకటించారు. ఇది తొలి ప్రత్యేకత. అలాగే రామకృష్ణ అవతారాలు రెండూ కూడా ఒక పరిమితమైనటువంటి ప్రాదేశికమైనటువంటి అవతారాలుగా భారతావని దాటకుండా ఈ లోపలే ధర్మ సంస్థాపన కోసం వచ్చినాయి. శ్రీరాముడు ధర్మ సంస్థాపన కంటే కూడా ఒక ప్రమాణం చేశాడు. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో నా బాణం వాణ్ణి రక్షిస్తుందని, అధర్మ మార్గంలో ఎవరు ఉన్నారో వాణ్ణది శిక్షించక వదిలిపెట్టదని ఆయన ప్రమాణం. తదనుగుణంగానే రామావతారం సాగింది. ఇక ఇప్పుడే అనుకున్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం మంచివాళ్లను రక్షిస్తాను, మిగతా వాళ్లని శిక్షిస్తాను ఖచ్చితంగా చెప్పాడు. స్వామి ఇవి ఏమీ చెప్పలే. స్వామి దృష్టిలో మంచివాళ్లు చెడ్డవాళ్లంటూ రెండు లేవు, ఉన్నదంతా ఒకటే, అది మానవత్వం. కాని మానవత్వంతో పాటుగా దివ్యత్వం కూడా మానవుడిలో ఉందని, దానవత్వం కూడా ఉందని, విషాదకరమైన దీనత్వం కూడా ఉన్నదని, దీనత్వ దానవత్వ మానవత్వ దివ్యత్వాల యొక్క సమ్మేళనమే మానవ జన్మ అని ప్రకటన చేస్తూ స్వామి ఈ మానవ జాతిని సమస్తాన్ని కూడా సముద్ధరించేటువంటి ఒక విస్తృత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ విషయాల్లోకి వెళ్లడానికి ముందుగా రెండు మూడు విషయాలు ప్రస్తావన చేయాలి. వింధ్య పర్వతాలకి అవతల వచ్చినటువంటి పూర్ణావతారాలు రెండు. ఆ రెండు రెండు యుగాలను శాసించినాయి, నడిపించినాయి. రెండే కాదు, తర్వాత వచ్చిన యుగాలను కూడా ఇంకా నడిపిస్తూనే ఉన్నాయి. అవి శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు. వింధ్య పర్వతాలకి ఇవతల పూర్ణావతారం రాలే. 22 అవతారాలలో 21 అవతారాలు వచ్చినాయి. సనక సనందనాది అవతారాలతో మొదలై నారదుడితో సహా అన్ని అవతారమూర్తులే. దక్షిణాపథంలో ఏ అవతారం రాలేదు. వచ్చిన కళావతారాలుగా, అంశావతారాలుగా, అర్చావతారాలుగా, ప్రభావతారాలుగా, ప్రవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా వచ్చినయే తప్ప పూర్ణావతారంగా రాలే. ఈ శూన్యాన్ని పూర్ణం చేస్తూ సత్యసాయి భగవానుడి అవతారం వచ్చింది అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవలసిన విషయం. అయితే భగవంతుడు భారతదేశంలో మాత్రమే అవతారం ఎత్తుతూ వచ్చాడు. అందున దక్షిణాపథంలో, అందున పుట్టపర్తి వంటి గ్రామంలో, ఇటు కర్ణాటక, అటు తమిళనాడు ఇటు ఆంధ్రదేశానికి ఒక కూడలి. ఇది త్రికూటస్థానం పుట్టపర్తి. ఈ త్రికూటస్థానంలో స్వామి తన అవతారాన్ని తాల్చారు. ఓంకారస్వరలీనమై నిగమ నాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశకల శైత్యప్రాప్త శాంతత్వమై శంకాశంకులమైన నీ ఉనికి అశాసిద్ధి కల్పించుతన్. అంటే త్రిలింగ దేశంలో మూడు ప్రాంతాలలోనూ శైవ మహాక్షేత్రాలున్నాయి. దాని నుంచి వినపడేటువంటి నిరంతర అనాహతమైనటువంటి ఓంకారనాదము ఈ గాలిలో మిళితమై ఉంటుందని, తెలుగునాట ఆంధ్రదేశాన గనక జన్మ ఎత్తినట్లయితే వాడు జీవన్ముక్తుడవుతాడని, వాడికి పరముక్తి లభిస్తుంది అని పద్యం యొక్క తాత్పర్యం. దానికి ఒక నిరూపణగా వచ్చినటువంటి అవతారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అలాగే ఒక్కసారి మళ్లీ మనం చరిత్రని పురాణాలని వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే రామావతారం ఉంది. రాముడు అనగానే సరయూ నది గుర్తొస్తుంది, కృష్ణుడు అనగానే యమునానది గుర్తొస్తుంది, విశ్వనాథుడు అనగానే కాశీ గుర్తొస్తుంది, శ్రీరంగనాథుడు అనగానే కావేరి గుర్తొస్తుంది, శిరిడీ బాబా అనగానే గోదావరి గుర్తొస్తుంది, సత్యసాయి భగవానుడు అనగానే చిత్రావతి గుర్తొస్తుంది. అంటే నదీ ప్రవాహం ఎట్లాగో అవతార ప్రవాహాలు కూడా సమాంతరంగా సాగుతుంటాయి. నదులు ఎక్కడ ఉన్నాయో నాగరికత అక్కడ ఉంటుంది, నాగరికత ఎక్కడ ఉన్నదో అక్కడ సస్యం ఉంటుంది, ఎక్కడ పంట ఉన్నదో అక్కడ అన్నం ఉంటుంది, ఎక్కడ అన్నం ఉంటుందో అన్నం బహుకుర్వీత. ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని పరిపూర్ణం చేయటానికి అవతారమూర్తులంతా కూడా వస్తారు. అట్లాగే మరొక విలక్షణం కూడా ఉంది. స్వామి అవతారాన్ని మిగిలిన అవతారాలతో కొద్దిగా పోల్చి గనక చూసుకోగలిగినట్లయితే కౌసల్యానందరుడుగా కౌసల్యా గర్భ సంజాతుడుగా శ్రీరామచంద్రుడు ప్రభవించాడు. కాని పెరిగిందెక్కడ? కైకమ్మ దగ్గర. అంటే ఆయన కన్న తల్లి కౌసల్య, కనుగొన్న తల్లి కైక. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, చెరసాలలో పుట్టాడు, దేవకీ గర్భ సంజాతుడై వచ్చాడు, అది ప్రభవమే. ఒక వెలుగు ముద్దగా వచ్చాడు. యోగమాయని కన్న తల్లి అయిన దేవకి దగ్గర వదిలిపెట్టాడు. లోకమాయని తన వెంట పెట్టుకుని లోకంలోకి వచ్చి వ్రజభూమిలోకి యశోద దగ్గరకు వచ్చాడు. అంటే కన్న తల్లి దేవకి, కనుగొన్న తల్లి, అనుభవించిన తల్లి, ఆనందించిన తల్లి యశోద. సత్యసాయి భగవానుడు కూడా ఒక ప్రభవావతారం కాబట్టి ఆయన కన్న తల్లి ఈశ్వరం అయితే కనుగొన్న తల్లి కరణం సుబ్బమ్మ. ఈయన పరమాత్మాని ఎరిగినటువంటి ప్రప్రథమ స్త్రీమూర్తి కరణం సుబ్బమ్మ. అంటే అవతారమూర్తులందరి పోలికలు, చారికలు, చాలికలు, నడకలు, నడతలు ఒకే రకంగా ఉంటాయి అని మనం తెలుసుకోవటం కోసం ఈ వివరణ కాసేపు మనం అనుకున్నట్లయితే, సత్యసాయి భగవానుడు ఈ వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ పునఃపునః మనం అనుకున్నట్లయితే, ఈ 75 సంవత్సరాల అవనీ సంచారంలో స్వామి ఏం చేశారు అనేది మనందరికీ తెలుసు. కాని వేదోద్ధరణ ఎందుకు చేయవలసి వచ్చింది? వేదము అంటే ఆత్మజ్ఞానం, వేదము అంటే శివుడు, వేదము అంటే పరబ్రహ్మం. కాబట్టి ఈ ప్రపంచాన్ని, చలచ్చలితమైనటువంటి ఈ జగత్తుని నడిపించటానికి పరమేశ్వరుడు తన మూలశక్తితో అనుసంధానమై వస్తాడు. అట్లాగే ఖాళీ చేతులతో వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వశక్తులన్నింటినీ సమీకరించుకుంటాడు, తనకు కావలసిన వారిని దగ్గర చేసుకుంటాడు, ఏం చేయాలో నిర్ణయించుకున్న ప్రకారమే ప్రణాళికాబద్ధంగా తన అవతార కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. ఈ పని ఇప్పుడు ఎందుకు చేశారు, అప్పుడే ఎందుకు చేయలేదని మనం ఆలోచిస్తాం. గాని ఏది ఎప్పుడు ఎట్లా ఎంతవరకు ఎక్కడ జరగాలో నిర్ణయం చేసుకునే పరమాత్మ ప్రణాళిక ఉంటుంది గనక స్వామి అవతార వైభవాన్ని దాన్ని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామి అన్ని ఒక్కరోజులో చేయలేరు. ఆయా సమయాలు ఏర్పడినప్పుడు, తరుణం ఆసన్నమైనప్పుడు, కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి పరమాత్మ ఆ నాలుగింటినీ కూడా సమన్వయం చేస్తూ సాగించారు. అలాగే వేదోద్ధరణ గనక ఈ దేశంలో జరగకపోతే, వేద విజ్ఞానం గనక తెలియకపోతే, వేదాలలో దాగిన పరమ గుహ్యమైనటువంటి వైజ్ఞానిక సంపద ఈ ప్రపంచానికి అందకపోతే, బీజాక్షరాల వెనక దాగి ఉన్న అధిష్టాన పరదేవతల యొక్క శక్తి ఈ ప్రపంచానికి అందకపోతే, వేదాలు కేవలం ఆశీర్వచన మంత్రాలు కాదని, వేదాలు మానవుణ్ణి సముద్ధరించేటువంటి ఒక పరమాద్భుతమైన శక్తి అని దాని యందు వాక్కు, ధ్వని, స్పష్టత, ఘనము అన్నీ కూడి ఉన్నాయని, అది మానవ జాతికి సంస్కారాన్ని, సంస్కృతిని, ఒక స్వభావాన్ని, ఒక సుగుణాన్ని, ఒక సౌశీల్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పడం కోసం స్వామి వేదోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవేళ మన కళ్ల ముందు చిన్న రామచిలుకల వలె వేదాలు చదువుతున్నప్పుడు, పిల్లలంతా చదువుతున్నప్పుడు స్వామి సంకల్పించినది ఎంత బలవత్తరమైనది, ఎంత అందమైనదని మాత్రం మనకి ఒక ఆనందం కలుగుతుంది. ఇక ధర్మోద్ధరణ. ధర్మం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది రాముడు. రామో విగ్రహవాన్ ధర్మః. కాసేపు ధర్మాన్ని గురించి మాట్లాడండి అని ఎవరన్నా అడిగితే రాముడు కథ చెప్పేస్తే చాలు, రాముడు సుగుణాలు చెప్తే చాలు. అనేకమైన ఆఘాతాలు అంటే అనుకోని సంఘటనలు రామజీవితంలో జరిగినప్పుడు ఒక్కొక్క సంఘటన పట్ల శ్రీరాముడు ఎట్లా ప్రతిస్పందించాడో గమనించినప్పుడు మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కూడా సమాధానం దొరుకుతుంది. ఇది రామధర్మమే ధర్మంగా నిలకడి చెందింది. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు రాగానే శాంతి, ప్రేమ. ఒక శాంతిని నెలకొల్పాలి, ఒక ప్రేమని పంచాలి. ఈ రెండు శ్రీకృష్ణ ధర్మంగా సాగినాయి. అయితే కృతయుగంలో పరమేశ్వరుడు ప్రత్యేకంగా లేడు. ఆయన వచ్చినా శ్రీమత్స్యవరాహవటు నారసింహాది చిన్న చిన్న అవతారాలుగా అనేక కార్యకలాపాలకు లోబడి వచ్చినాయి, కలాపం పూర్తిగానే నిష్క్రమించినాయి. కాని యుగ యుగాంతాల వరకు నిలబడినటువంటి అనేకమైనటువంటి మహితత్వాన్ని ప్రదర్శన చేయడానికి వచ్చిన అవతారాలు రామకృష్ణ అవతారాలు. అందుకే స్వామి అవతారాన్ని ఆ రెండు అవతారాలతో మనం పోల్చి అర్థం చేసుకోవాలి. మారీచ అవమానం చేసిన, సుబాహువుని కాల్చిన, తాటక సంహారం చేసిన, అహల్యాశాప విమోచనం చేసిన, శివధనుర్భంగం చేసిన, సేతువు కట్టినా కట్టించినా ఇది రాముడి లీల. శ్రీకృష్ణ లీల జీవితమంతా మహా అద్భుత లీలాకాండ. జిహానం జిహానం సుజానీన మౌధ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమీతన్ నమస్తాత్ అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కరుణామృతంలో. ఎన్నిసార్లు చూడనయ్యా నీ ముగ్ధత్వం పోదే, ఎన్నిసార్లు విననయ్యా నీ వేణునాదాన్ని ఎప్పుడు తాగాలని అనిపిస్తుందే, అవనిని ఆకాశాన్ని కలుపుతున్న ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్నిసార్లు చూడనయ్యా. అవునులే, బ్రహ్మానందం అంటూ ఒకటి ఉంటే దానికి స్వరూపం ఉంటేది నువ్వు కదా, నీకు నమస్కరిస్తున్నా అంటాడు. ఇవాళ స్వామికి మనం అట్లా నమస్కరిస్తున్నాం. దీనికి కారణాలేమిటంటే స్వామి ధర్మాన్ని ఆచరణాత్మక విధానం చేశారు. అంటే కృతయుగంలో దేవుడు ప్రత్యేకంగా లేడని, ఉన్నదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని బ్రహ్మనిరూపణ అయిపోయింది. అవతారాలు చిన్న చిన్నగా వచ్చినాయి. త్రేతాయుగంలో రాముడు ధర్మంగా వచ్చాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ శాంతి ప్రేమలుగా వచ్చాడు. జాగ్రత్తగా మళ్లీ గమనించినట్లయితే కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగం నాటి అహింస, ఈ ఐదు అంశాలు కలిపి గనక ఒక స్వరూపంగా వస్తే అది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అందుకనే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు స్వామి కంటే భిన్నం కావు. అవి స్వామి యొక్క అవతార భాగంగా మనం భావన చేయాలి. అంగాంగీభూతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహంలో ప్రతి అణువులోనూ ఈ ఐదు అంశాలు ఉన్నాయి గనక స్వామిని పూజించటం, స్వామిని సేవించటం, స్వామిని కీర్తించటం అంటే ఈ ఐదు అంశాలని మన జీవితంలో మనం ఆచరించటమే ప్రధానంగా మనం పెట్టుకోవాలి. ఈ ధర్మోద్ధరణ కార్యక్రమంలో అరాచకం పెరిగింది, అనాచారం పెరిగింది, అస్పష్టత పెరిగింది, అవిద్య పెరిగింది, అహంకారమా అనగటమే లేదు. ఇటువంటి సమయంలో ఒక పరిపూర్ణమైనటువంటి పరమాత్మ ఒక పూర్ణ యోగంతో ఇక్కడికి వచ్చినప్పుడు, ఎంత వినమ్రంగా ఈ ప్రపంచానికి సేవ చేశారో గమనించినప్పుడు, మానవుడు మాధవుడికి సేవ చేశాడా, మాధవుడు మానవుడికి సేవ చేశాడా, ఈ ప్రశ్న మనలో పుట్టినప్పుడు మాధవుడే మానవుడికి సేవ చేశాడు. నిజంగానేనా? అవును, చేశాడు. ఒక్కసారి భాగవతంలోకి వెళ్దాం. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం జరిగిన అన్నాళ్లు ప్రతిరోజు రాత్రి ఏం చేశాడు అని ప్రశ్న. పాండవులంతా కూడా యుద్ధంలో అలసిపోయి ఆదమరచి నిద్రపోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ రాత్రంతా మేలుకొని రథాలకు అంటినటువంటి ఎండినటువంటి రక్త చారికలన్నీ కడిగాడు. స్వయంగా గుర్రాలకు మాలిష్ చేశాడు. గిట్టలలో దాగి ఉన్నటువంటి అనేక వస్తువులన్నింటినీ తను స్వయంగా తొలగించాడు. అప్పటికే రణరంగంలో తాను ముందు సారథి అయి నడిపించినప్పుడు తన నీలాలక వ్రజశ్రేణి అంటాడు పోతన, అంటే చాలా నేరేడు పండు రంగులో ఉండేటువంటి ఆ కురులన్నీ కూడా ధూళి ధూసరమై ఉన్నాయట, వాటిని సరిదిద్దుకోవాలన్న ఆలోచన కూడా కృష్ణ పరమాత్మకు లేదట. గుర్రాలని రథాన్ని సిద్ధం చేసి మళ్లీ పాండవులు నిద్రలేచి యుద్దానికి సన్నద్దమయ్యే వేళకి సర్వసన్నద్దం చేశాడు. ఇక్కడ పాండవులు స్వామికి సేవ చేశారా, స్వామి పాండవులకు సేవ చేశారా ప్రశ్నించుకున్నప్పుడు, అధునాతన కాలంలో సత్యసాయి భగవానుడు ఒక అపురూపమైనటువంటి బాంధవ్యాన్ని తన భక్తులతో ఏర్పరిచారు. అదేమిటి అంటే, ఇది సామూహికమైనటువంటి బాంధవ్యం కాదిది. స్వామి అన్నారు, నాకు నా భక్తుడికి మధ్య ఎవరూ లేరు, మేమిద్దరమే ఉంటాం, ఇది 1-2-1 అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం? ఇవాళ ప్రపంచంలో ఏ సాయి భక్తుల్ని అడగండి, ఒక ప్రత్యేకమైన అనుభవం వాళ్లకుంది, ఒక అనుభూతి ఉంది, స్వామితో వాళ్లకు ప్రత్యేకమైన బాంధవ్యము ఉంది, సంబంధము ఉంది. కనుకని సత్యసాయి భగవానుడు ఒక మానవ శరీరంగా కనిపించినప్పటికీ కూడా ఒక సూర్యుడు అనేకమైనటువంటి కిరణాలుగా ఈ ప్రపంచానికి ఎట్లాగైతే వెదజల్లుతూ కాంతిని వచ్చారో, అట్లాగే సత్యసాయి భగవానుడు అనబడేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో, అది భూలోకంలో ఉన్నటువంటి ప్రతి పదార్థంతోనూ సంబంధం ఏర్పరచుకున్నది. ఒకరి అనుభవం ఇంకొకరి అనుభవంతో పోల్చటానికి లేదు. ఎవరిది వారిదే, ఎవరి కథ, ఎవరి వ్యధ వాళ్లదే. వీటన్నింటినీ కూడా స్వామి ఎలా నెరవేర్చారు, ఎలా తీర్చారు చూసినప్పుడు, మానవ దేహంతో ఆయన ఇక్కడ నడయాడింది కేవలం 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాలలో అవిశ్రాంతంగా 365 రోజులు దివారాత్రాలు, ఖండఖండాంతరాలు, ద్వీపాలు దాటి దాటి పరమేశ్వరుడి యొక్క అనంత శక్తిని బహిర్గతం చేసినటువంటి ఒక పరమ పరిపూర్ణమైనటువంటి అవతారం సత్యసాయి భగవానుడిది. అయితే ధర్మ సంస్థాపన స్వామి ఎట్లా నెరవేర్చారు? 4 మాటలు చెప్పారు. 1, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఈ 4 మహావాక్యాలు సత్యసాయి భగవానుడి యొక్క అవతార ప్రధాన భూమికని సిద్ధం చేస్తాయి. ఈ 4 గనక మనం పాటించగలిగినట్లయితే నిజానికి ధర్మోద్ధరణ కార్యక్రమంలో మనందరం కూడా ముందుకు వెళ్లగలుగుతాం. అంతేకాదు, ఈ అవతారం ప్రత్యేకంగా సత్యసాయి భగవానుడి యొక్క అవతారం మోక్షం ఇవ్వటానికి వచ్చిన అవతారం కాదు, మోహక్షయం చేసే అవతారం. మోహక్షయం చేస్తూ మానవుడిలో ఒక పరిణామ దశ తీసుకురావాలి. అంటే ఇట్ ఈజ్ మోర్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ లిబరేషన్. లిబరేషన్ అయిపోయిన తర్వాత ఏం లేదు, కథ కంచికి మనం ఇంటికి. మనకు అసలు పునరావృత్తి రహితమైనటువంటి జీవితం ఏర్పడింది అంటే మళ్లీ పునర్జన్మ లేదనుకుందాం. అట్లా అయిపోతే ఎట్లా, జన్మలు ఎత్తుతూ ఉండాలి, మళ్లీ మళ్లీ పునః ప్రపంచానికి ధర్మ ప్రబోధం చేయాలి, ధర్మాచరణం చేయాలి, మళ్లీ ఇక పుట్టటానికి వీలు లేనంత వరకు జన్మలు ఎత్తుతూ ఉండాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పరిణామం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. మనం ఇందాక అనుకున్నట్లుగా మనలో దీనత్వాలున్నాయి, అకస్మాత్తుగా మనం ఎవరికీ ప్రపంచంలో పనికిరాని వాళ్ళం అయిపోయినామని, మనలెవరూ గుర్తించటం లేదని యాతన పడే వాళ్లకి స్వామి చెప్పేది ఒక్కటే, నిన్ను గుర్తించేది పరమేశ్వరుడే. లోకేశ్వరుణ్ణి నమ్ముకో బంగారు, లోకేశ్వరుడు ఒక్కడే నిన్ను చూస్తాడు, లోకాన్ని నమ్మకు, అది నిన్ను అమ్మేస్తుంది అని చెప్పారు. కాబట్టి లోకేశ్వరుడైనటువంటి స్వామితో మనం గనక సంబంధం పెట్టుకోగలిగినట్లయితే ఎప్పటికైనా మనలో దీనత్వం నశించిపోయి ధీరత్వము, గాంభీర్యము, లలిత మర్యాద, ఒక సంస్కృతి, ఒక పునరుజ్జీవన వికాస సమానమైనటువంటి సంస్కృతి, ఒక మానవీయత మన ఎందు పరిమళిస్తుంది. దీన్ని స్వామి నేర్చుకోమంటున్నారు. అలాగే దానవత్వాలున్నాయి. అరిషడ్వర్గాలు వేదాంతం చెబుతున్నది, అనేక మంది ప్రవక్తలు ప్రవచనకారులంతా ఘోషిస్తున్నారు, అరిషడ్వర్గాలను జయించండి అంటున్నారు. అరిషడ్వర్గాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని మనయందే ఉన్నాయి గనక వాటన్నింటినీ కూడా పాజిటివ్ గా మార్చుకోండి అని చెప్పారు. అయితే స్వామి ఇట్లా చెప్పారు, స్వామి ప్రబోధమే అతి సుందరమైన తెలుగు భాషలో ఉంటుంది. ఏమిటదంటే, అరిషడ్వర్గాలను జయించటమంటూ లేదు బంగారు, వాటిని హరిషడ్వర్గాలుగా మార్చుకోండి. ఆ హరిషడ్వర్గాలంటే పరమేశ్వరుడు. హరి అంటే పరమేశ్వరుడు, శివుడా విష్ణువా కాదు. ఆ హరిపరమైనటువంటి ఆరు భావాలతో పరమేశ్వరుణ్ణి అందరి యందు చూడటం నేర్చుకోండి. నేర్చుకున్నట్లయితే మీలో దానవత్వ లక్షణాలు పోతాయి. ఆ ఆరు లక్షణాలు ఏమిటి అంటే, ఇందాక చెప్పుకున్న సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఐదు కాగా, ఆరవది పరమేశ్వరుణ్ణి మనయందు నిలుపుకోగలగటం. అందుకనే స్వామి ఈ ధర్మ ప్రబోధము ప్రచారము ప్రసారము చెప్తూ, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమగురువు, గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఎవరయ్యా మనకి ప్రపంచంలో స్నేహితుడంటే? ఈశ్వరుడేనని ప్రకటించారు. మరి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మన ఎందున్నాడు, మన లోపల ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనమై ఉన్నాడు అనేటువంటి ఆ భావన రావటమే పరిణామ దశ. ఇదంతా మొదటి రోజున రాదు, నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ సాధనాక్రమంగా జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఒక్కొక్క అనుభవము, జీవితం విసిరే ఒక్కొక్క సవాలు మనల్ని ఉన్నతుణ్ణి చేస్తున్నప్పుడు, ఈ ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతూ ఉదాత్త ఉత్కృష్ట ఉత్తమ స్థితులు దాటుతూ యథార్థ స్థితిలోకి వెళ్లటమే అంటే ఆత్మను ఎరగటమే ధర్మం. కాబట్టి వేదోఖిలో ధర్మమూలం, వేదము ధర్మము భిన్నం కాదు. వేదోద్ధరణ అంటే ధర్మోద్ధరణే, ధర్మోద్ధరణ అంటే ధర్మాన్ని మనం ఉద్ధరించడం కాదు, ధర్మం మనల్ని ఉద్ధరిస్తుంది. ఎప్పుడు? ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు. అందుకనే గ్లానిర్భవతి భారత అంటే ధర్మానికి చెద పట్టదు, ధర్మానికి చెడుకాలం లేదు. మానవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను చెయ్యనప్పుడు, ఆ ధర్మం వెనకబడిపోయినప్పుడు, అధర్మం ప్రబలినప్పుడు దానిని నియంత్రించడానికి పరమాత్మ మన వంటి మానవ దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి తన బోధ ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా, మెదలిక ద్వారా, మౌనం ద్వారా, అనేకమైనటువంటి రీతులలో అన్నిటికంటే మౌన వ్యాఖ్య ద్వారా దీనిని ట్రాన్స్మిట్ చేస్తాడు. కనుక ట్రాన్స్పోర్ట్ చేసే గురువు ఉంటాడు, ట్రాన్స్మిట్ చేసే గురువు ఉంటాడు. ఈ ట్రాన్స్మిషన్ ఏది అంటే సత్యసాయి భగవానుడు ట్రాన్స్మిటర్, కారణ గురువు అన్నమాట. అంటే లోక గురువులు, శోక గురువులు, బాధ గురువులు, బోధ గురువులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వాచక గురువులు, సూచక గురువులు, మోచక గురువులు, నిషిద్ధ గురువులు. కారణ గురువు ఎవరంటే, మనం ఈ జన్మ ఎత్తి ఎందుకు వచ్చామో, ఎత్తి ఏం చేయాలో, ఏం చేస్తే సర్వజనులకు హితమైన కార్యకలాపాలు ఇక్కడ సాగుతాయో, తద్వారా ఈ ప్రపంచమంతా కూడా ప్రశాంతిధామం అవుతుందో చెప్పగలిగినవాడు, చెప్పేవాడు, దానిని ఆచరించి చూపించేటువంటి ఆచార్యసత్తముడు కాగలిగితే అతడు ఉత్తమ గురువు అవుతున్నాడు. అటువంటి గురుస్థానాన్ని స్వామి అవతారమూర్తిగా వచ్చినప్పటికీ ఆచార్య పీఠాన్ని అధిరోహించి ఈ సర్వ ప్రపంచానికి జాతి, మత, వర్గ, వర్ణములను దాటుతూ కేవల భారతదేశానికి మాత్రమే కాక దీని ఎల్లలు దాటించి, అటు హిమాలయాలు దాటించి, ఇటు సముద్రం దాటించి అనేకమైనటువంటి దేశాలలో భారతీయమైనటువంటి ఒక తత్వ సిద్ధాంతాన్ని, సనాతనమైనటువంటి ధర్మవేదికని ఏర్పరిచి మానవుణ్ణి సమాజగత జీవిగా మార్చారు. అందుకని ఇవాళ స్వామి రెలెవెన్స్ అంటే స్వామి ఈ ప్రపంచానికి స్వామి భావనలు ఎంత అవసరమంటే పూర్ణంగా అవసరమే. ఇప్పుడే కాదు, కలియుగాంతం వరకు స్వామి మాటలు అవసరం. ఎందుకనంటే వ్యక్తి లేకుండా సమాజం లేదు, సమాజం లేకుండా వ్యక్తి కూడా లేడు. ఇది అవినాభావ సంబంధం, ఇంటర్ డిపెండెన్స్ అంటాం. ఇది గనక ఉన్నట్లయితే వ్యక్తిగా తనను తాను సంస్కరించుకుంటూ దీనత్వ దానవత్వాలను దాటుకుంటూ మానవత్వాన్ని గనక ద్విగుణీకృతం చేసుకోగలిగినట్లయితే దయ, జాలి, సానుభూతి, ప్రేమ, కరుణ వీటన్నింటినీ కూడా మానవీయ లక్షణాలుగా భావించుకోగలిగినట్లయితే నేర్చుకున్న విద్య, చేస్తున్న పని, ఆలోచిస్తున్న ఆలోచన, అభివ్యక్తి ఇవన్నీ కూడా సరళీకృతమై మానవీయ లక్షణాలను పెంపొందించుకుని మానవతా పరిమళం ఈ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇది మానవత్వం. స్వామి చెప్పినటువంటి మానవ శబ్దానికి ఎవరు ఇవని నిర్వచనం ఇచ్చారు స్వామి. మా అంటే కాదు, నవా అంటే కొత్త. నేనేం కొత్త కాదు, నేను చాలా పాతవాణ్ణి. సనాతన దైవ శబ్దానికి మాత్రమే, దైవానికి సంబంధించింది మాత్రమే కాదు, మీరు కూడా మా నవా అని చెప్పుకోండి. మీరు కొత్తవాళ్లు కాదు, చాలా పాతవాళ్లు. మన సంబంధమంతా అవినాభావంగా ఉంది, ఎన్నెన్నో యుగాలుగా కలిసి ప్రపంచంలోకి వస్తున్నామని చెప్తూ మానవుణ్ణి పరమాత్మ తన హృదయానికి దగ్గరగా తీసుకున్నటువంటి ఒక పూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అంతేకాదు, శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో 63వ రాజు, 64వ రాజు, ఆయన కంటే ముందు 63 మంది రాజులు రాజ్యం చేశారు. రాముడి తర్వాత 35 మంది రాజ్యం చేశారు. అంటే రాముడు సహజంగా మంత్రాంగం ఉంది, ఆయనకి తంత్రాంగం ఉంది, యంత్రాంగం ఉంది, కోశాగారం ఉంది, రాజ్యం ఉంది, ప్రజలున్నారు, ఒక లీనియేజ్ అంటామే ఆ పరంపరానుగతమైనటువంటి వ్యవస్థ ఉన్నది. సత్యసాయి భగవానుడు వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడి ముందు ఉన్నదంతా అవ్యవస్థే తప్ప వ్యవస్థ లేదు. అంటే ఏ రకమైన ఆర్గనైజేషన్ లేదు. స్వామి దగ్గర కోశాగారాలు లేవు, ఆయన రాజు కాడు, కానీ హీఈస్ నాట్ ఎ కింగ్ లైక్ లార్డ్ కృష్ణ, హీఈస్ ద కింగ్ మేకర్. ఏ కింగ్ మేకరు ఏ రాజ్యానికి, భక్తి సామ్రాజ్యానికి తన ఆవరణలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి భక్తుణ్ణి భక్తి సామ్రాజ్య చక్రవర్తిని చేసినటువంటి పరమాత్మ సత్యసాయి భగవానుడు. వీటన్నింటిని మనం జాగ్రత్తగా గమనించాలి. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు కూడా ఉగ్రసేన మహారాజు, మధురానగర సామ్రాజ్యం, ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే తర్వాత కాలంలో హస్తినాపురానికి వెళ్లినా ఆయనని పోషించడానికి, ఆయనతో నడవటానికి రాజ్యాలున్నాయి. ఇక్కడ సత్యసాయి భగవానుడి దగ్గర రాజ్యాలు లేవు, రమణులు లేరు, మణులు లేవు, గుణమణులు తప్ప ఏమీ లేనటువంటి సత్యసాయి భగవానుడు ఒక పూర్ణ శుద్ధ చైతన్యంగా మానవ దేహం తీసుకుని ఈ ప్రపంచంలోకి రావటం, సర్వ ప్రపంచాన్ని ఏకం చేయటం, ఈ ఏకమంతా కూడా మానసికమైనటువంటి పరిధిలో ఏకం చేయటం, ఇది మామూలు విషయం కాదు. ఏదైనా అలజడి కలిగినప్పుడు, ఆందోళన చేయవలసి వచ్చినప్పుడు, అవసరాలు ఏర్పడినప్పుడు, అనేకమైనటువంటి విషయాలు కూడినప్పుడు జనులంతా కూడటం పరిపాటే. కానీ ఒక మానసిక పరిణితి చెందినటువంటి అనేకానేక కోటానుకోట్ల వ్యక్తులంతా కూడా సత్యసాయి భగవానుడి అవతార వైభవంలో పాల్గొనటం అనేది ఒక పరమాద్భుతమైనటువంటి చర్యగా మనం భావన చేసినట్లయితే, యూనిటీ మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః అన్నదాన్ని స్వామి ఒక వ్యక్తి యందు నిక్షిప్తం చేసి, మీరు ముందు మీ మనస్సుని, మీ మాటని, మీ ఆచరణని సమన్వయం చేయండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే బయట నుంచి వచ్చేది కాదు, ఆంతరంగికమైనటువంటి ఈ పరివర్తన ద్వారా మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మీలో ఉన్న దివ్యత్వాన్ని మీరు సంపాదించండి, దాన్ని అనుభవించండి, అనుభూతి పొందండి, ఆ అనుభూతిని విభూతిగా మార్చుకోండి, ఆ విభూతి స్థాయిలో సంచారం చేయండి అని చెప్తూ ఈ ధర్మోద్ధరణ మార్గాన్ని మానవుడికి చాలా అతి సులువుగా, చాలా సరళంగా ఆ యూనిటీ అనేటువంటి ఒక దివ్య భావనలో అందరినీ నిలబెట్టారు. అలాగే ప్యూరిటీ అన్నటువంటి భావన వచ్చినప్పుడు, ఏది పవిత్రత, ఏది పావనము, ఏది కాదు అన్నప్పుడు, భగవంతుని యందు మన మనస్సు లగ్నం చేసి జీవప్రజ్ఞని దైవప్రజ్ఞని సమన్వయం చేయగలిగితే అది పవిత్రత. కేవల జీవప్రజ్ఞ పవిత్రతకు నోచుకోదు, దైవప్రజ్ఞతో కలవాలి. అంటే జీవుడు దైవం భిన్నంగా కనిపించినా అది ఏకమేమనని, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని, కాకపోతే ఆ బ్రహ్మ కాస్త ఇటు దేవుడుగా అటు జీవుడుగా కనిపిస్తున్నాడని, ఈ ఇద్దరూ కలిసి పని చేయాలని జనజాగరణ సమీకరణ చేసినటువంటి సత్యసాయి భగవానుడు ఒక పరిపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మానవతా స్ఫూర్తి స్వామి. ఎందుకంటే ఇవాళ భాషలో చెప్పుకున్నట్లయితే హెచ్ఆర్ అంటున్నాం, అంటే హ్యూమన్ రిసోర్సెస్ అంతా ఒకచోటి తేవటం. ఇది ప్రాపంచికమైనటువంటి విధానంలో ఇవాళ కొత్తగా వచ్చిన, మనందరం విచారించి అంటే తెలుసుకున్నట్లయితే స్వామిని మించిన హెచ్ఆర్ ఇంకొకడు లేడు. ఇంత ప్రజ్ఞని, ఇంత మానవ ప్రజ్ఞని, ఇన్ని వనరులని అన్నింటినీ కూడా ఒక్కచోట తీసుకురావటం మామూలు విషయం కాదు. మిగతా రాముడి కాలంలో శైవ వైష్ణవ మతాలు రెండూ కొట్టుకున్నాయి. శైవ మతానికి రావణ బ్రహ్మ, మిగతా వారంతా విష్ణు మతానికి వైష్ణవానికి ఉన్నారు. సమన్వయం చేశాడు రాముడు. శ్రీకృష్ణుడి సమయానికి వచ్చేప్పటికీ కులం చేత, గుణం చేత, భావన చేత అనేక రకాలుగా కనిపిస్తున్న కృష్ణుడిని వాళ్ళెవరూ భగవంతుడిగా అంగీకరించలేదు. సత్యసాయి భగవానుడి అవతారం ఇప్పటి వరకు ఇది ఒక్కటే. అన్ని దేశాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, విపరీత భావాలున్నటువంటి వాళ్లు, సాత్వికులు అందరూ కలిసి సత్యసాయి భగవానుడి దివ్య ప్రాంగణంలో అన్నీ మరచి ఏకోన్ముఖమైనటువంటి సత్యసాయి పరమైనటువంటి భావనతో కూడి ఉండటం మన కళ్లతో మనం చూసినటువంటి ఒక దివ్యానుభవం. మనం అడుగుతాం, అద్భుతమైన మిరకిల్ ఏదంటే దీనిని మించి ఇంకొకటి లేదు. ఎక్కడ ఎట్లా చేశారు స్వామి? నో క్యాంపెయిన్, నో క్యాన్వాస్, ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్మిషన్. అంటే స్వామి తాను కదలక అన్నింటినీ కదిలించారు. కేనోపనిషత్తు చెప్తుంది కదా, ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి బయట, ఈ మాట్లాడటం, ఈ వినటం, ఈ చూడటం, ఈ ఆలోచించటం, ఇదంతా. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ కదలటల్లే, సాక్షిగా చూస్తున్నది. ఇక్కడ సత్యసాయి భగవాను ప్రత్యక్ష సాక్షిగా అనుభవించగలిగినట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలలో ఆయన ప్రమేయం అంతా ఉన్నా దేనిని అంటనటువంటి పరమాద్భుతమైనటువంటి అవతార స్ఫూర్తి స్వామి. అందుకనే ఇక్కడ సత్యసాయి భగవానుడు ప్రపంచం మొత్తాన్ని కదలించినా తాను కదలలేదు. సర్వయజ్ఞ వైదిక కార్యక్రమాలు చేయించారు కానీ ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదంటే యజ్ఞమే ఆయన గనక, హవిస్సే ఆయన గనక. మనం బ్రహ్మార్పణం చెబుతాం, బ్రహ్మార్పణం స్వామికి నివేదన కాదు, అర్పణము బ్రహ్మ, హవిస్సులు బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి భావన చాలా చక్కగా, చాలా సరళంగా, చాలా సూటిగా కానీ ఉదాత్తంగా గాంభీర్యంతో స్వామి ప్రపంచానికి ఉపదేశనం చేశారు. స్వామి ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, సందేశమిచ్చారు. దగ్గరైనటువంటి వాళ్లకు ఉపదేశమిచ్చారు. ఏమిచ్చారు అని, ఇదిగో యూనిటీ ప్యూరిటీ రెండును సాధించినట్లయితే నీకు నాకు తేడా ఏమున్నది. ఐఆమ్ యూఆర్ మీ ఎన్నోసార్లు మనం విన్నాం స్వామి నోట. మీకు నాకు ఏం తేడా లేదు, నేను దైవాన్ని అని నాకు తెలుసు, మీరు అదే కాస్త తెలుసుకోండి. ఇది సాంప్రదాయకమైనటువంటి ఒక వైదిక విధానంలో, వేదపరమైనటువంటి విధానంలో, సనాతనమైనటువంటి ధర్మభూమికలో ప్రతివాడు వేసుకోవలసినటువంటి ప్రశ్న, నేను ఎవరు? కేవలం మానవుడినేనా? రక్తము మాంసము ఎముకలు మజ్జతో కూడినటువంటి పంచభౌతికమైన మృణ్మయ శరీరాన్నేనా? నేను కేవలం మట్టి బొమ్మనేనా అని ప్రశ్నించుకుంటే పైకి మట్టి బొమ్మగా కనిపిస్తున్న స్వామి అందంగా చెప్పారు దీన్ని. ఇది ఎట్లా ఉన్నదంటే పాడైపోయే ఇనప బీరువాలో ఎప్పటికీ పాడుగాని వజ్రాల నగవలే నీ అందు ఆత్మ ఉన్నది అన్నారు. దేహం పోతుంది, కాలగమనంలో శిథిలమైపోతుంది, కానీ లోపల అఖండమైనటువంటి ఆత్మ ఉన్నది. దీనిని గమనించండి, ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళండి అని చెప్పినటువంటి మహాపరిపూర్ణ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంతేకాదు, మానవ పరిణామ దశలో పరస్పరం అంటే భగవంతుడికి జీవుడికి ఎటువంటి సంబంధం ఉండాలి అంటే దైవం వలననే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటి భావన నిలబెట్టుకోండి అన్నారు. దైవం లేకపోతే మీరేం చెయ్యలేరు. కానీ ఆ దైవం ఎలా ఉంటాడు? ఇతమిద్దమని వర్ణించలేము, ఇట్లా ఉంటాడు అని చెప్పలేము. ఈ గాడ్ కాన్సెప్ట్ ఏమిటి? స్వామి ఈ ఆధునిక కాలానికి ఈ భాషలో చెప్పారు, గాడ్ కాన్సెప్ట్ అంటూ ఏం లేదు. గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోర్స్ అండ్ ఫీలింగ్ కామ. ఆ కామ ఏమిటంటే వితిన్, నీలో ఉన్నటువంటి భావము, నీలో ఉన్నటువంటి శక్తి, ఆ రెండూ కలిపితే దైవం. దానికి నువ్వేదన్నా పేరు పెట్టుకో, అభ్యంతరం లేదన్నారు స్వామి. అయితే కనిపిస్తున్నటువంటి దేహాన్ని దాటి అనంత శక్తిని గనక నీవు గమనించుకోగలిగినట్లయితే ఈ సర్వ ప్రపంచంలో అరమరికలు లేని ఒక సభ్య సమాజ నిర్మాణం జరుగుతుంది. మనందరం అంటాం అసమానమైన సమానమైనటువంటి ఒక సమాజ నిర్మాణం చేస్తాం అని అందరం అంటాం. సమాజ నిర్మాణంలోనే అసమానత ఒక ఇంగ్రీడియంట్, అది అసంభవం. అందుకనే స్వామి సవ్య సమాజ నిర్మాణం అన్నారు. సవ్యంగా నడవాలి అంటే ఎవరి పని వాళ్లు చేయాలి, ఎవరి కర్తవ్యాన్ని వాళ్లు చేయాలి, ఎవరు ఏ పని ఎప్పుడు ఎట్లా చేయాలో నిర్దేశించుకుని చేయాలి, అర్థమెరిగి చేయాలి. అర్థమెరిగి చేయకపోతే చేసినదంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి సత్యసాయి భగవానుడు ఈ అవతార ప్రకటన ఈవేళ మనబోటి వారందరికీ కూడా ఒక్కసారి మనల్ని మనల్ని సమీక్షించుకుని, స్వామితో 50 ఏళ్లున్నాం, 60 ఏళ్లున్నాం, లేదు మొన్న మొన్ననే వచ్చాం, కొత్తేమీ పాతేమీ, మానవ అనుకోమన్నారుగా. కాబట్టి పాత డివోటీ కొత్త డివోటీ లేడు, డివోటీ ఇది డివోటీ. ఈ భావనలో గనక మనం ఉన్నట్లయితే స్వామి బోధ విని ఏం నేర్చుకున్నాం, స్వామిని చూసి ఏం నేర్చుకున్నాం, స్వామి చెప్పినది విని ఏం నేర్చుకున్నాం, స్వామి చేసి చూపించినవి చూసి ఏం నేర్చుకున్నాం, మన కర్తవ్యాన్ని మనం నిస్వార్థంగా, నిరపేక్షంగా, ఉపేక్షాభావంతో, నిర్మలమైనటువంటి మనస్సుతో మన సాధన మనం చేసుకుంటున్నామా లేదా అని ప్రశ్న వేసుకున్నట్లయితే సామూహిక సాధనతో పాటుగా వ్యక్తిగత సాధన కూడా చాలా అవసరం. స్వామిదంతా కూడా అనుష్ఠాన వేదాంత భూమిక అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ. ప్రాక్టికల్ కానిదే ఏ శాస్త్రమైనా జనపకట్టెతో సమానం. పశువు కూడా తిని కాస్త అది నెమరు వేసుకుంటుంది. శాస్త్రానికి ఒక విలువ, ఒక గౌరవము, ఒక ప్రమాణము ఎప్పుడు ఏర్పడుతుందంటే మనబోటి వారందరం దానిని ఆచరించినప్పుడు. అట్లాగే సత్యసాయి భగవానుడి యొక్క ఈ అవతార ప్రకటన ఈనాడు మానవాళికి ఒక మహోజ్వల కరదీపిక. ఎక్కడో అంధకారంలో మనం ఏం చేయగలం, మనమే స్వామి కాబట్టి చేయగలిగారు, మనం ఏం చేయలేం అనేటువంటి నిరాశవాదికి, అలసత్వం ఉన్నవాడికి, స్వామితో కూడి ఉన్న మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు అన్న ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి సర్వ ప్రపంచానికి, సభ్య ప్రపంచానికి, సర్వ దేశాలకి ప్రతి సత్యసాయి భక్తుడు స్వామి యొక్క ఆచరణ యొక్క స్వరూపం కావాలి. అందుకే స్వామి అన్నారు, ఆకార మానవులు నాకు అక్కర్లేదు, ఆచార మానవులు కావాలి. ఈ ఆచార మానవులంటే దోస్ హూ ప్రాక్టైజ్ వాట్ ద గురు హ్యాజ్ ఆల్రెడీ సెట్ టు అస్. దీన్ని గనక మనం చక్కగా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇవాళ నిజానికి స్వామి వేదాంతాన్ని, స్వామి ప్రబోధాన్ని మనం వివరణాత్మకంగా మాట్లాడుకోవటానికి కూర్చోలేదు. ఇవాళ మన కర్తవ్యం ఏమిటి అని గనక మనం నిర్ణయించుకున్నట్లయితే మన ముందు ప్రధానంగా మూడు కర్తవ్యాలున్నాయి. వేదోఖిలో ధర్మమూలం, వేదాల నిండా ధర్మం ఉన్నది. జీవితం నిండా వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సామాజిక ధర్మం ఉంది, దేశ ధర్మం ఉంది, రాజనీతి ధర్మం ఉన్నది, రాజకీయ ధర్మం లేదు. ఈ రాజనీతి నలిగిన ప్రతివాణ్ణి కలిగిన వాడు కాపాడాలి. అందుకనే స్వామి సేవాయోగాన్ని ఈ ప్రపంచానికి బహుముఖీనంగా అనేకమైనటువంటి పార్శ్వాలను తడుగుతూ ప్రవేశపెట్టారు. అయితే ఆ సేవ చాకిరీగా కాక సేవగా చేయండి, ప్రేమతో చేయండి, యాంత్రికంగా చేయకండి, మనస్సుతో చేయండి, అర్పణ భావంతో చేయండి, వినయంతో చేయండి, ఉత్సాహంతో చేయండి, ఉద్వేగంతో చేయండి, కానీ పరమాత్మకు సమర్పించండి. ఇటువంటి ఈ భావనలని మనం ఇవాళ అలవరుచుకోవాలి. అలాగే మనం ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండాలి, ఎంత ఎరుగుతున్నామో అంత నెమ్మదిగా కరుగుతూ కరుగుతూ ఈ ప్రపంచానికి మనం కరదీపికలం కావాలి. మనం కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత 10 కాలాల పాటు ఈ ప్రపంచంలో సత్యసాయి భక్తులు ఇట్లా ఉన్నారు, వాళ్లే స్వామికి నిజమైనటువంటి నిజభక్తులు అనేటువంటి ఒక ముద్ర ఈ సమాజం మీద వేసే దిశగా మనందరం మనల్ని మనం రిఫైన్ చేసుకోవాలి, రీడిఫైన్ చేసుకోవాలి, రీకాన్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి ఈ 75 సంవత్సరాల అవతార ప్రకటన వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని మనం తేలికగా కాక ఒక గంభీరమైనటువంటి ముద్రతో దాన్ని స్వీకరించగలిగినట్లయితే అది మానవ జాతికి బహుళమైనటువంటి అనేకమైనటువంటి పరమార్థాలను అనుగ్రహిస్తుందని, అట్లాగే మనం ఒక మానవతా దృక్పథాన్ని ఖచ్చితంగా అలవరుచుకోవాలని, అరమరకలు లేనటువంటి జీవితాన్ని గడపాలని, అట్లాగే అసూయ మాత్సర్యము దంభము లేనటువంటి నిత్య జీవితాన్ని గడపాలని, నిత్య జీవితమంతా కూడా అధ్యాత్మమయం చేసుకోవాలని, ఆధ్యాత్మిక జీవితంలో నుంచి మానవత్వాన్ని ప్రకటన చేయాలని, మానవత్వం ద్వారా దివ్యత్వాన్ని అనుభవించాలని ప్రతి క్షణము గనక మనం చేయగలిగినట్లయితే వి హ్యూమనైజ్ అవర్ థాట్. హ్యూమనైజ్ చేశాం, మానవత వచ్చింది, దాన్ని డివినైజ్ చేయాలి. డివినైజ్ చేసిన ఆలోచనని స్పిరిచువలైజ్ చేయాలి. ఆధ్యాత్మికత అంటే నిరుపమానమైనటువంటి, అకుంఠితమైనటువంటి పూర్ణ విశ్వాసం భగవంతుని యందు. ఆ భగవంతుడు మనల్ని నడిపిస్తున్నాడు, కర్త ఒక్కడే. మనందరం కూడా స్వామి యొక్క ఆవరణంలోకి వచ్చినందుకు మనందరం అన్ని భేదభావాలని మనం దూరం చేసుకుని పూర్ణ మానవులుగా జీవించే ప్రయత్నం గనక మనం చేయగలిగినట్లయితే అది ఉన్నతము ఉత్తమమైనటువంటి జీవన విధానంగా మనకు గోచరిస్తుంది. అలాగే స్వామి అవతారమూర్తిగా, వేద పురుషుడిగా, వేదమాతగా మనం అనుకున్నాం. వేదమాత అనటానికి ఒకే ఒక్క అంశం ఉన్నది, శ్రీరామచంద్రుడి కాలంలో సాంప్రదాయ గాయత్రిని సృష్టించిన వాడు విశ్వామిత్రుడు. సత్యసాయి భగవానుడి అవతారంలో సత్యసాయి గాయత్రిని స్వామి స్పష్టంగా ఈ ప్రపంచానికి అందిస్తూ 109వదైనటువంటి ఒక అంశాన్ని స్పృశిస్తూ మేతా గాయత్రులంతా ఒక ఎత్తు బంగారు, సత్యసాయి గాయత్రిలో ఆ 109వది నా అనుగ్రహం దానిలో ఉన్నది, మీరు చక్కగా చేసుకోండి, మీకోసం మాత్రమే కాదు అందరికోసం చేయండి, సమస్తలోకా సుఖినోభవంతు అని స్వామి మనకి ఎన్ని విధాల, ఎన్ని రకాల, ఎన్నెన్ని రీతుల ఈ బోధని చెప్పాలో అంతా చెప్పారు. చెప్పటమే కాదు, స్వామి డ్రెస్ మారలేదు, స్వామి అడ్రస్ మారలేదు. మనం మార్చుకుంటూ వెళ్లిపోతున్నాం, మార్చుకుంటూ మార్చుకుంటే మనల్ని మనం ఏమార్చుకుంటూ ఉంటాం. ఈ దశ నుంచి మనం బయటపడి ఏ స్వామి ఒక అన్కండిషనల్ డివైన్ లవ్ ఈ ప్రపంచానికి అమలనమైన అకుంఠితమైన ఒక ప్రేమని ప్రసాదించారో దానిని మన దివ్య జీవన విధానం ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి తీసుకుని వెళ్లాలి. ప్రచారం చేయనవసరం లేదు, ప్రసారం చేయాలి. వాట్ భగవాన్ ట్రాన్స్మిటెడ్ టు అస్ వీ షుడ్ ట్రాన్స్మిట్ టు ద వరల్డ్. స్వామి నుంచి ఏం పొందామో దానిని మనం పొందాలి. అటువంటి దిశగా ఈ 75 సంవత్సరాల అవతార ప్రకటన మహాసంరంభ వేళ ప్రశాంతి నిలయంలో కూర్చొని మనందరం మరొక్కసారి ఒకరినొకరు పలకరించుకునేటువంటి ఒక దివ్యానుభవాన్ని కలిగించినటువంటి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందరికీ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహము అన్ని వేళలా కలగాలని, అలాగే స్వామి యొక్క దివ్య అనుగ్రహము సర్వసృష్టిని కూడా పరితృప్తమైనటువంటి మహామృతధారలు తడపాలని స్వామిని మనసా వచసా శిరసా కోరుకుంటూ మీ అందరికీ సాయిరాం.
అవతరించుటనేట్లో అర్థమేమి? జనుడిపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగవచ్చు భూమికి జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. సాయి భగవానుడు నా జీవితమే నా సందేశం అంటూ ఈ భూమికి ఒక సందేశాన్నిచ్చారు. ఇక మన బాధ్యత మన జీవితమే స్వామి సందేశంగా మలుచుకోవడం. ఈ అవతార తత్వాన్ని ఎంతో చక్కగా వివరించిన మన విఎస్ఆర్ మూర్తిగారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని, శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, మరికొద్దిసేపట్లో మీరు ప్రశాంతి నిలయం సాయి కుల్వన్ సభామండపం నుండి వేదపఠనం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వినగలరని మనవి చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.
భజరే గురు చరణం కుసర భమ సాగర చరణం
మానస భజరే గురు చరణం కుసర భవ సాగర చరణం
మానస భజరే గురు చరణం కుసర భవ సాగర చరణం
మానస భజరే
శివాయ ఓం